ஓம் ஸ்ரீ சாயிநாதாய நமஹ. ஸ்ரீ சாய்பாபா சச்சரித்திரமும் 23வ அத்தியாயமும் 4வ ரோஜு பாராயணம் ஆதிவாரம். நிஜமுகா ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజస్తమో గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందాన్ని మరుస్తూ తాను శరీరమే అనుకుంటూ అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకుంటూ లెక్కలేని బాధలలో చిక్కుకుంటూ విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనానికి మార్గం ఒక్కటే కలదు, అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోకి మార్చను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నిలుచుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనే చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపించేవారు. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎలా నెరవేర్చవలనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కాదు. ఒకరకు ఏమైనా చెయ్యమని ఇతరులను కోరేవారు కాదు. సమస్త చేతనాచేతనములందు భగవంతుణ్ణి చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరినీ నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారు ఎరగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పుకునేవారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ తలిచేవారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనేవారు. మేము ఇతర యోగులను ఎరగము. వారెలా ప్రవర్తించరో, ఏమి చేసెదరో, ఎలా తినదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారు అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనం కలగచేసెదరని మాత్రం మేము ఎరుగుదు. మన పుణ్యం ఏమైనా ఉంటే మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును. లేనిచో అలా జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూసదాం. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి శిరిడీకి వచ్చాను. అతడు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీయో చదివిను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివిను. కాని అనుభవం ఏమీ లేకుండాను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెంసేపైనా ఉండలేకుండాను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకున్నాడు. ఈ లక్ష్యముతో అతడు శిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు వెళ్లి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటున్నారు. దీన్ని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదిలేను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టాలను ఎలా తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు. సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచన గ్రహించి నానాసాహెబ్తో ఇలా అన్నారు. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దాన్ని తినాలి. ఇది విని యోగి ఆశ్చర్యపడి వెంటనే బాబా పాదాలపై పడి సర్వస్వ శరణాగతి చేసింది. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టాలను తెలిపి ప్రత్యుత్తరములను వడిసింది. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊదీ ప్రసాదంతో ఆశీర్వచనములతో శిరిడీ విడిచారు. పావుకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాద్ పంతు జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చన్నారు. రెండునూ బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరంలోనూ, రెండవది పంజరమందు. రెండూ తమ ప్రస్తుత స్థితియే బావున్నదని అనుకుంటాయి. సహాయకుడు వచ్చి వాటిని బంధాల నుండి తప్పిస్తే గాని వాటికి నిజం తెలియదు. భగవత్ కటాక్షముచి గురువు వచ్చి వారి కంగు తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు వెళ్ళును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహిస్తారు. గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయాన్ని కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ విన్నాము. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట విందాము. ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచింది. అతని చిటికిన వేలును పాము కరచుటచే శరీరంలోనికి విషయం వ్యాపింప మొదలెట్టింది. బాధ ఎక్కువగా ఉందని శ్యామ తాను మరణించదనేమో అని అనుకున్నాడు. స్నేహితులు అతన్ని విఠోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించారు. పాముకాట్లు అచ్చట బాగు చేసేవారు. కాని శ్యామ తన విఠోబాయకు బాబా వద్దకు పరిగెత్తాడు. బాబా అతన్ని చూడగానే కోపంతో అతన్ని తిట్టనారంభించారు. ఓరి తిరిగి పురోహితుడా, పైకి ఎక్కవద్దు, ఎక్కితువో ఏమగరో చూడు అని బెదిరిస్తూ తరువాత ఇలా గర్జించారు. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా అలా కోపోద్దీపుడవుతగా చూసి శ్యామ మిక్కిలి విస్మయమందిని. నిరాశ చెందును. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచున్నను. బాబా తనని అట్లు తరమవేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమంద ఆశ వదులుకొని ఊరుకున్నాడు. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు వెళ్లి కూర్చుని ఇలా అన్నారు, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన ఫకీరి నిన్ను తప్పక రక్షించును. ఇంటికి వెళ్లి ఊరకు కూర్చులేను, బయటికి వెళ్లొద్దు. నా యందు విశ్వాసముంచు, భయపడద్దు, ఆందోళన పడద్దు. ఇలా అని శ్యామాను ఇంటికి పంపించను. వెంటనే బాబా తాత్యాపాటీలను, కాకా సాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చునని, గృహంలోనే తిరగవచ్చునని, కాని పండుకొనకూడదని, ఈ సలహాల ప్రకారం నడుచుకోమని చెప్పారు. కొద్ది గంటలలో శ్యామ బాగుపడను. ఈ పట్టిన జ్ఞప్తియందుంచుకునవలసింది ఏంటంటే, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, ఓ వెడలి పొమ్మి క్రిందకు దిగు, శ్యామాను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదని, అది శరీరమంతా వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించారు. మంత్రాలలో ఆరితేరిన తక్కిన వారి వలె వారు ఏ మంత్రమూ ఉపయోగింపన అవసరం లేదు. మంత్రబియ్యం కానీ తీర్థం కానీ ఉపయోగించే అవసరం లేదు. శ్యామా జీవితము రక్షించడంలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వింటే బాబా పాదములయందు స్థిరమైన నమ్మకం కలుగుతుంది. మాయయను మహాసముద్రంను దాటుటకు బాబా పాదాలను హృదయంలో ధ్యానించవలము. కలరా రోగం. ఒకప్పుడు సిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండును. గ్రామవాసులు మిక్కిలి భయపడివి. వారితరులతో రాకపోకలు మానివి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించారు. అవి ఏమంటే, 1, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2, మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీటిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించారు. బాబాకి ఇదంతా వట్టి చాదస్తమని తెలియను, కాబట్టి బాబా ఆ చట్టాలని రక్ష పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోకి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలుసు. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించారు. బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని వెళ్ళండని ఉత్తరు ఇచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుట ఎవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండను కనుక బాబా కట్టెలు కొన్నారు. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతా ధునిని వెలిగించియే ఉంచను. అందులకై వారికి కట్టెల అవసరం కనుక వాటిని నిల్వ చేసేవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచే ఉండేది. ఎవరైనా వెళ్లవచ్చు. దానికి తాళం కానీ చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకెళ్లేవారు. అందుకు బాబా ఎప్పుడూ గుణగేవారు కాదు. ఈ ప్రపంచమంతా దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇలా చేసేవారు. గురుభక్తులు పరీక్షించుట. 2 కలరా నిబంధనాన్ని బాబా ఎలా ధిక్కరించారో చూద్దాము. నిబంధనములలో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చారు. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటే ఉన్నారు. సాయిబాబా దాన్ని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పారు. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొని పెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరంగా బడేబాబాను పిలిచి ఎడం పక్కన కూర్చుండపెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైసల నుంచి ఆయనకు ఒక్కొక్క రోజు 50 రూపాయలు సాయిబాబా ఇచ్చేవారు. బడేబాబా వెళ్లేటప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకి వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరంగా దానిని ఎందుకు చంపాలి అని బడేబాబా నిరాకరించారు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమన్నారు. అతడు రాధాకృష్ణమాయి వద్దకు వెళ్లి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టారు. ఎందుకు కత్తిని తెప్పించారో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనను. ఇంకొక కత్తి తేవడానికై శ్యామా వెళ్లారు, కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించాలి. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు. అతడు సాటివాడాకు వెళ్లి కత్తిని తెచ్చను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధంగా ఉండను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనేది ఎరగకుండిది. హింసించు పనులను చేయటం అందు అతనికి ఇష్టం లేనప్పటికీ మేకను నరుకటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయను మహమ్మద్దీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచున్నాడు అని అందరూ ఆశ్చర్యపడుచుంది. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకున్నాడు. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాడు. బాబా, ఏమాలోచిస్తున్నావో నరుకు అన్నాడు. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగు అన్నారు. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపుతావా అన్నారు. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇలా అన్నారు. నీ అమృతం వంటి పలుకే మాకు చట్టం, మాకింకొక చట్టం ఏమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునిదని నీ రూపమును ధ్యానించుచు రాత్రిందవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనేది మాకు తెలియదు. దాన్ని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసిదనని చెప్పారు. మేకను తకియా అనే చోట చంపుటకు నిశ్చయించారు. ఇది ఫకీరులు కూర్చునే స్థలము. అచ్చటికి దానిని తీసుకుని వెళ్లేటప్పుడు మార్గమధ్యమున అది ప్రాణాలు విడిచింది. శిష్యులు ఎన్ని రకాలో చెప్తూ ఈ అధ్యాయము హేమాడ్పంతు ముగిస్తున్నారు. శిష్యులు మూడు రకాలు. ఒకటి ఉత్తముడు, రెండు మధ్యముడు, మూడు సాధారణులు. గురువులకేమి కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యుడు. గురుని ఆజ్ఞానుసారం ఆలసింపక అక్షరాలా నెరవేర్చేవారు మధ్యముడు. మూడవ రకం వారు అడుగడుగకు తప్పులు చేస్తూ గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి. తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉంటే అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావిధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కాని, హఠయోగం కాని, ఇతర కఠినమైన సాధనాలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములు అలవరుచుకుంటే వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావిధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపించురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుంటాము. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.